नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। గోవింద గోవింద కాఫీ తేకపోతే గయ్యమనేవాడు ఒకడు, టిఫిన్ తేకపోతే గయ్యమనేవాడు ఒకడు. చక్కగా కృష్ణుడు చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు వాళ్ళందరికీ బజ్జీ పెట్టాడు, బుజ్జి బుజ్జి బజ్జీలు వేశాడు, సేవ చేశాడు. అందుకని పరమాత్మ అన్నారు ఆయన. భలే భలే కథలండి అవన్నీ కూడా. ఇట్లుండగా ఒకనాడు నారదుడు వచ్చి ఓ పారిజాత పుష్పం తెచ్చాడు. ఈ కథ పూర్తిగా కాదు కానీ కొంతవరకు కల్పిత కథ ఏమో. ముక్కు తిమ్మన గారు పారిజాతాపహరణలో రాశాడు. కొద్దిగా గర్గ సంహితలో ఉంటుంది. ఒక్క పారిజాత వృక్షమును అపహరించిన విషయం మాత్రమే భాగవతంలో ఉంటుంది. అయినా క్లుప్తంగా చెప్పుకుందాం. ఏముంది, ఒకరోజున నారదుడు ఓ పువ్వు తెచ్చాడు. ఆ పువ్వు పారిజాత పుష్పం, కల్పవృక్షం యొక్క పువ్వు అన్నమాట. అది సువాసనతో ఉంటుంది. ఆ పువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ గదిలో వేసవి కాలంలో చల్లదనం ఇస్తుంది, చలికాలంలో వెచ్చదనం ఇస్తుంది. అంటే న్యాచురల్ ఏసీ. ఆ పువ్వు ఉన్న చోట ధనధాన్యాలు ఉంటాయి. పువ్వు పెట్టుకున్నావిడ ఎప్పుడు చూసినా నవ్వుతూ చక్కగా ఆ సౌందర్యవంతురాలు ఏమిటంటే అటు మీలాగా అనమాట. పరమ సౌందర్యమణిగా ఉంటుంది, వార్ధక్యం ఉండదు, అబ్బో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అని పొగిడి కృష్ణుడు రుక్మిణి ఆట ఆడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి, కృష్ణ ఈ పువ్వు నీ చేతిలో పెడుతున్నాను, నీ భార్యల్లో ఏ భార్య మీద నీకు ఎక్కువ ప్రేమో ఆవిడికి ఇయ్యి అన్నాడు. పైగా పోని ఎవరో వాళ్ళకి ఎమ్మనసుగా, నీవు ఏ భార్యను ఎక్కువ ఇష్టపడుతున్నావో ఆవిడకి ఎమ్మనగానే రుక్మిణి దగ్గర ఉన్నప్పుడు ఆవిడకి ఇవ్వకపోతే బాగుండదు. ఇస్తే అక్కడ పక్కనే సత్యభామాదేవి పంపిన ఒక సిబిసిఐడి గోడ పక్కన ఉంది, ఆవిడ చూస్తోంది. సరే తప్పదుగా, అందుకని రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి ఆ కొప్పులో పువ్వు పెట్టుకుని ధగధగా వెలిగిపోయింది. వెలిగిపోతే వెలిగిపోయింది. ఇప్పుడు నారదుడు ఏమన్నాడు, ఇప్పుడు అర్థమైపోయింది కృష్ణుడికి అందరికంటే నువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంతకాలం సత్యభామాదేవి విరగబడిపోయేది, నన్ను మించిన వాళ్ళు లేరు, నన్ను మించిన వాళ్ళు లేరు, కృష్ణుడు నా పాదదాసుడు అన్నది ఇప్పుడు అర్థమైపోయింది, ఆవిడే ఆయన పాదదాసి అని వెళ్ళిపోయాడు. టేం టేం ఇంతకు మించి నాకేం తెలియదు అంటూ నారాయణ అని వెళ్ళిపోయాడు. ఆయన వీణ వాయించుకుంటూను ఇక చూడండి, ఈవిడ పరిగెత్తికెళ్ళింది చెలికెత్తే. ఎందుకంటే ఇది కల్పిత కథ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు, ముఖ్యమైన కథ చెబుతున్నాను అనమాట. లేకపోతే మళ్ళీ ఇంకో పారిజాత అపహరణ చెబితే ఎప్పటికీ సప్తాహం సరిపోవట్లేదు మనకి. ఈ చెలికెత్తి వెళ్ళి జరిగింది చెప్పగానే ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఏమిటి ఏమిటి, నారదుడు వచ్చాడా, పువ్వు ఇచ్చాడా, ఇస్తే ఇచ్చాడు, కృష్ణుడు ఎవరికి తోస్తే వాళ్ళకి ఇస్తాడు, రుక్మిణీ మందిరంలో ఉన్నాడు కాబట్టి రుక్మిణికి ఇస్తే ఇచ్చాడు, అక్కడ నా ప్రసక్తి ఎందుకు తేవాలి, అసలు నా పేరు ఎందుకు వచ్చింది, పరాయి మగాడు వచ్చి నా పేరు ఎత్తితే మా ఆయన సిగ్గు లేకుండా ఆ పువ్వు పట్టుకెళ్ళి రుక్మిడికి ఇస్తాడా. ఆ జటాధారికి బుద్ధి లేకపోతే ఈ కపట నాటక సూత్రధారికైనా ఉండవద్దా అని వెంటనే ఇన్ గృహంలోకి వెళ్ళిపోయింది, కోపగృహం. ఆ రోజుల్లో కోపగృహాలు ఉండేవి కదా, ఏమంటే కొత్తగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఒక కోపగృహం కట్టించండి, ఒక గది. త్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్న వాళ్ళకి ఫోర్త్ బెడ్రూమ్, అది కోపగృహం అనమాట. అంటే ఏమిటనమాట, ఎవరికైనా కోపం వస్తే ఆ గదిలోకి వెళ్ళిపోయి నేను తలుపు తీనాలి, ఈయన కాలింగ్ బెల్ కొట్టాలన్నమాట. బయట నుంచి ఏమనాలి అంటే, ఏ సూర్యబాబు గారు అయితే పాడగలరు, అలిగి తివ సఖీ ప్రియ కలతమానవా పాడుతున్నారు వాళ్ళు ఏం చేయాలి, రికార్డు పెట్టాలి. అది ఇప్పుడు ఉన్నాయిగా వాట్సాప్లు వచ్చేయగలగను. అందువల్ల అలా బతిమాలితే వచ్చేవారు అన్నమాట వాళ్ళు. అది కూడా ఎప్పటికో వచ్చేవారు అన్నమాట, నీవేం కావాలంటే ఇస్తాను, ఏటీఎం కావాలంటే ఇచ్చేస్తాను పోనీ, ఇంకేదన్నా చేస్తాను బాబు అని బతిమాలితే పాప ఆవిడ కరిగి రావాలి. ఈ మాత్రం ముచ్చట్లు లేకపోతే ఎలాగండి, మాయిదారి పెళ్ళిళ్ళు నాకు నచ్చట్లేదు ఈ మధ్యనే. కాబట్టి కోపగృహంలోకి వెళ్ళావిడ నల్లని చీర, అది కూడా మాసిపోయిన చీర కట్టుకుని మౌనం ధరించి వెళ్ళింది. కొంప తీసి ఇక్కడ వేణిగారు లేరు కదా, అందువల్ల ఈ మాసిన చీర కట్టుకుని ఓ మౌనం ధరించి గదిలోకి వెళ్ళింది. శ్రీకృష్ణుడు వచ్చాడు, చెలికెత్తల్ని పంపాడు. పారిజాత పుష్పం పుచ్చుకున్న సువాసనతో ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ముసుగు కప్పుకున్న ఆవిడ ఇలా ముసుగు కప్పుకుందిలేండి నల్లగొడ్డ, ఆ గొడ్డలా తీసి ఎక్కడి నుంచో సువాసన వచ్చిందని చూస్తే ఎదుగుండ కృష్ణుడు నువ్వు అని మళ్ళీ మూసేసుకుంది. ఇంకేముంది, కృష్ణుడి దగ్గరకు వచ్చి ఎందుకు అలిగావు అని ఎంతో బతిమాలాడు. వెంటనేవాడు ఎడంకాలతో అలా ఒక తోపు తోసిందిట. తాచిన ఎది అన్నారు ముక్కు తిమ్మన గారు. నిజంగా కాలితో తన్నలేదట, తాకలేదట, తన్నీ తన్ననట్లుగా తగిలి తగలనట్టుగా ఎడంకాలతో అలా ఒక తోపు తోసిందనమాట. ఆ దెబ్బకి ఆయన కిరీటం కింద పడిపోయింది. నిజానికి భార్యామడి ఎడమకాలితో భర్తని తన్నితే ఎంత కోపం వచ్చేస్తుందండి ఆ భర్త గారికి. టీ తెమ్మంటే తేకపోతే భార్య మీద గయ్యమైన వేస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నామే, అటువంటిది శ్రీకృష్ణుడికి ఏమాత్రం కోపం రాలేదు. అందుకని కృష్ణుడి చరిత్ర విని మనం బాగుపడాలి. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కెన్కబూని తాచినయది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానముదాకి నన్నొచ్చు నల్చునేననియద అల్కమానవు గదా ఇకనైనా అరాళ కుంతలా నను బ్రహ్మాది దేవతల చేత నమస్కారాలు అందుకునే కృష్ణ పరమాత్మ అంతటి వాడిని, అంతటి వాడిని, ఇంత గొప్పవాడినైనా భవదీయ దాసుని అన్నాడు ఆయన. నీకు మాత్రం పాదదాసుని నాకు తెలియదు ఏంటి ఇంట్లో ఇందులో చాలామంది అంతే ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఇలా కనపడతారు కానీ నీ దాసుని. మనస్సులో ప్రేమతో కూడిన కోపంతో అలా సుకుమారంగా ఒక తోపు తోసావు, అది నాకు గౌరవం. సప్తాహం అయ్యాక చేసే సన్మానం కంటే ఈ సన్మానం గొప్ప సన్మానం. ఇది గండపెండేర సన్మానం. అక్కడ గండపెండేరం, ఇక్కడ గండం పెండేరం ఉండదనుకోండి. ఈ సన్మానం నాకు చాలా గొప్ప సన్మానం. నా బాధల్లో నువ్వు తన్నినందుకు కాదు, నీ అరికాలు సుకుమారంగా ఉంటుంది, శుతిమెత్తగా ఉంటుంది, చిగురుటాకులో ఉంటుంది. ఆ కాలుతో నన్ను తనడం వల్ల నీ కాలు ఎక్కడ నొచ్చుకుందో నీ కాలికి గాయమయ్యిందేమో అని నా బాధ. ఇంకనైనా కోపం మానవా అని అరాళ కొంతలు అన్నాడు. నీ తల వెంట్రుకలు వంకరగా ఉంటాయి గిరదాల జుట్టు, నెత్తి మీద జుట్టు మరీ వంకరగా ఉంటే బుద్ధి కూడా వంకరగా ఉంటుంది అని బృహస్పతి గారు చెప్పారు. అది పట్టుకొచ్చాడు ఇక్కడికి ఆయన. అంటే వంకర బుద్ధిదానా అని చెప్పకుండా చెప్పడం అనమాట అని బతిమాలితే అప్పుడు ఆవిడ అయ్యయ్యో కాళ్ళు పట్టుకున్నాడు నొక్కుతున్నాడని అంటే జాలిపడి కన్నీళ్లు కారుస్తూ పువ్వు అక్కడిచ్చి ఇక్కడ నవ్వులు చూపిస్తావా బోడి నవ్వులతో వచ్చావా అంది. ఓ శివరిదానా, ఆవిడకి ఇచ్చింది ఓన్లీ పువ్వు, ఓన్లీ ఫ్లవర్, నీకు ఆ బెంగక్కర్లా, మొత్తం చెట్టే నీ దొడ్లో పెడతాను అన్నాడు ఆయన. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వీణ్ణి నరకాసురుని సంహరించాక గరుడ వాహనం ఎక్కి ఇంద్రుడు ఆహ్వానించగా స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి ఇంద్రుడే పిలిచాడు, నరకాసురుని చంపావు, నన్ను రక్షించావు, నీకు నేను సన్మానం చేస్తానన్నాడు. అందుకని అక్కడికి వెళ్ళి అతిథికి చెవులు కుండలో ఊడిపోయాయని చెప్పాం కదా, ఎక్కగా రంధ్రములు కూడా తెంచేశాడు వాడు. మళ్ళీ చేత్తో నిమిరి చక్కగా రంధ్రములు చెవి యథాతథంగా తయారు చేసి కుండలములిచ్చి అమ్మా నీకు నమస్కారం అన్నాడు. పరమాత్మ అయ్యుండి కూడా ఒకప్పుడు ఆవిడికి వామన రూపంలో పుట్టడం వల్ల తల్లిగా ఆవిడికి నమస్కరించాడు. తదనంతరం ఇంద్రుడికి ఇవ్వవలసిన వస్తువులన్నీ నరకాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు, వరుడికి గొడిగిచ్చాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు. అన్నిటికీ మించి నరకాసురుడి పీడ తొలగించడమే వాళ్ళకి గొప్ప పురస్కారం. అప్పుడు ఇంద్రుడు మెచ్చుకుని వీళ్ళని చాలా గౌరవించాడు. కూడా సత్యభామ కూడా వచ్చిందిగా ఇద్దరు కలిసి నందనవనంలో తిరిగారు. అలా తిరుగుతూ ఉండగా ఓ చోట పారిజాత వృక్షం కనపడింది. వెంటనే కృష్ణుడు భామా తీసుకుపోదామా అని అమాంతంగా కుడి చెత్తు ఆ చెట్టు పీకి గరుత్మంతుడి వీపు మీద పెట్టి గరుడా బయలుదేరన్నట్ట. ఇక్కడ పోతన గారు పద్యం రాశారు. నరకాసురుని బాధ నలగి గోవిందుని కడకేగి తత్పాద కమలములకు తన కిరీటము శోక తగమృక్కి. నరకాసురుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఇంద్రుడు, నలిగిపోయాడు, తట్టుకోలేక కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి పాదపద్మముల మీద తన కిరీటముతో పాటు తలపెట్టి నమస్కరించాడు. ఆనాడు కాళ్ళు పట్టుకున్నాడు, కృష్ణ రక్షించన్నాడు. కృష్ణుడు జాలిపడ్డాడు, అభయం ఇచ్చాడు, సత్యభామా సమేతంగా నరకాసురుని మీదకి రణరంగానికి వెళ్ళాడు, వాణ్ణి చంపాడు, వాళ్ళకి అభయం ఇచ్చాడు. ఇంత ఉపకారం చేసిన కృష్ణుడు ఇవాళ తన ఉద్యానంలోంచి ఒక చెట్టు పట్టుకెడుతూ ఉంటే పాత విషయం మరిచిపోయి ఇంద్రుండు బృందారకేంద్రతమదమున, ఇంద్ర పదవిలో ఉన్నానని అహంకారంతో ఇంద్రుడు, ఏ కృష్ణ దొంగల వచ్చి నా చెట్టు పట్టుకుపోతావా, పోకు పోకు నీ కొవ్వు అడగిస్తానన్నట్టు ఏకంగా. అసలు ఆ ఇంద్రుడికి ఐశ్వర్యం ఎక్కడిది? క్షీర సముద్రం ఎవరిది? ఆ సముద్ర మథనం చేయించింది ఎవరు? అసలు క్షీరసాగర మథనం చేస్తే కదా ఈ పారిజాతం అందులోంచి పుట్టింది. పుట్టాలంటే క్షీరసాగరం ఉండాలి కదా, ఆ సాగరం ఏర్పాటు చేసింది ఆయన. మథన సమయంలో మందర పర్వతం దిగిపోతూ ఉంటే కూర్మావతారంతో పైకెత్తింది ఆయన. దేవతలకు అమృతం దక్కకుండా ఉన్నప్పుడు మోహిని రూపంలో అమృతం పోసింది ఆయన, ఎప్పటికప్పుడు రక్షించింది ఆయన. అటువంటి కృష్ణుణ్ణి శిక్షిస్తానంటూ వజ్రం విసిరేట ఇంద్రుడు. వెంటనే గరుత్మంతుడు తన ముక్కుతో ఆ వజ్రం పట్టుకుని గుట్టుకుని మింగేశాడు. ఆయనకి ఈ వజ్రాయుధం లెక్క, దాన్ని గుట్టుకున చేపను మింగినట్టు మింగేశాడు. దాంతో ఇంద్రుడు అలో లక్షణ అంటూ రెండు చేతులు జోడించి, కృష్ణ క్షమించు, ఏమిటో రజోగుణం పట్టుకుంటూ ఉంటుంది మమ్మల్ని అని కాళ్ళ మీద పడితే, మళ్ళీ గరుత్మంతుడు వజ్రాయుధాన్ని కక్కితే తప్పు గనక చెవులోంచి బయటికి తీసి ఇచ్చాట. నోటితో కక్కడం ఇష్టం లేక, లేకపోతే ఏమంటారు, నోటితో కక్కితే ఎంగిలి ఆయుధం అంటారు. అందుకని చెవిలోంచి తీసి ఆయుధం ఇచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడు అతన్ని దీవించి క్షమించి పారిజాతం పట్టుకొచ్చి సత్యభామాదేవి దొడ్లో నాటాడు. ఎక్కడుంది తెలివితేటలంటే, సత్యభామాదేవి బిల్డింగ్కి రుక్మిణీదేవి బిల్డింగ్కి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర అటువైపు ఒరిగేలా చెట్టు నాటాడు. చెట్టు ఈవిడ దగ్గర ఉండేది, నీళ్ళు ఈవిడ పోసి పెంచేది, పువ్వులు అటుపడేవి. అందువల్ల ఏడుపు కొట్టేవాళ్ళకి ఏడుపు మిగులుతుంది, పువ్వులు అట్టు వెళ్ళేవిటి, ఎక్కువ పువ్వులు అటు, ఏదో ఒకటి అయినా రాలకపోలేదు. అందువల్ల ఏంటంటే పరమాత్మ అనుగ్రహం అంటే చివరి పంక్తిలో ఉన్నా పర్వాలేదు, వడ్డించేవాడు మనవాడైతే చాలు. నాగేశ్వరరావు గారు మనవాడు అనుకోండి, మనం తలుపు తట్టక్కర్లా, ఆయనే వడ్డిస్తారు. మనం తలుపు తెరిస్తే మాత్రం ఆయన మనవాడు కాకపోతే కోపం వస్తే పొమ్మంటారు. అందువల్ల ఆయన ఆకట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో, తప్పదు మరి మనవాడిని చేసుకోవాలి, అందరూ మనవాళ్లే కదండి మరి. గోవింద. ఈ విధంగా మొత్తం మీద పారిజాత పుష్పాలతో కూడినటువంటి వృక్షం మాత్రం సత్యభామకి అందించేశాడు ఆయన. ఇది అపూర్వమైన పారిజాతాపహరణ కథ, చాలా అద్భుత గాథ. ఈ గాథ విన్నటువంటి వాళ్ళకి ఇంట్లో దొంగల వల్ల బాధ ఉండదు, చోర భయం ఉండదు. దొంగలు వచ్చి మీ ఇంట్లో ఏమీ పట్టుకెళ్ళలేరు. దొంగలు ఇంట్లో పడితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? ఆయన ఇంట్లో పడితే పీవీసీ పైపులు పట్టుకుపోవచ్చు, పట్టుకెళ్ళి అది పగలమనుకుంటే వేరే విషయం. ఈయన దగ్గరికి వెళితే ఏముంది, కళ్ళదోడు పట్టుకుపోవచ్చు. ఇలా ఏదైనా ఒక వస్తువు మొత్తమే దొంగడు పట్టుకుపోతాడు. కానీ ఈ కథని శ్రద్ధతో విన్నారనుకుంటున్నాను. అందరూ శ్రద్ధగా విన్నారా, ఎవరైనా నిద్రపోయారా మధ్యలో? నిద్రపోయి వింటే పెద్దగా చెప్పలేం, కానీ నిద్రపోకుండా శ్రద్ధగా వింటే మాత్రం అటువంటి వారికి ఈ కథాశ్రవణము వల్ల చోర భయం ఉండదు. దొంగలు వాళ్ళ వస్తువులు పట్టుకెళ్ళరు. ఎక్కడైనా పరసు ఏదైనా విచారణ్యంలో అయినా పోగొట్టుకోవడానికి కారణం ఈ కథ వినకపోవడమే, బ్యాగ్ పోయిందంటే. ఇప్పుడు విన్నారు కనుక ఇక పోవు, ఎక్కడన్నా మర్చిపోయినా మళ్ళీ మన వస్తువులు మనకి తిరిగి వస్తాయి. గోవిందా.